ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ರಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಕಾರ್ತಿಕ ಮಾಸಂಲೋ అప్పుడే 11వ రోజులో గడుగుపెట్టాం. ఈ రోజు ఏకాదశి. ఏకాదశి అంటే ఎంతో గొప్పదని ఎన్నోసార్లు చెప్పాం కదా పురాణాల్లో. ఏకాదశియను శబ్దం వాకర్ణించి నన్ను చాలు అత్యంత భయ వ్యాకులిత చిత్తులగుతును ఆ కడకును రాకయుందు రంతకుని పటులు. ఏకాదశి అనే ఒక శబ్దం విన్నంత మాత్రం చేత యమకింకరులు వణిగిపోతారు. అంటే అర్థం ఏమిటి? ఎవరైనా ఏకాదశి వ్రతం చేసినా, ఏకాదశి నాడు భగవద్ ధ్యానం చేసినా, ఉపవాసం చేసినా, గురువుల దగ్గరకు వచ్చి మంత్రానుష్ఠానం చేసినా, లేక పురాణం విన్నా, అటువంటి వాళ్ళని తూచి యమకింకరుడు దడిసి దండం పెట్టిన ఆయనా, నీవు ఏకాదశి నాడు ఉత్తమ కార్యాలు చేసావు, నీవు ఏకాదశి వ్రతం చేసావు, గురూపదేశ మంత్ర అనుష్ఠానం చేసావు, నీ జోలికి మేము రాము అని ఒక దండం పెట్టి పారిపోతారట. అంటే ఏకాదశికి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. అందున ఇది కార్తీక శుక్ల ఏకాదశి. ఈ కార్తీక శుక్ల ఏకాదశితోటే చాతుర్మాస్య దీక్ష పూర్తవుతుంది. శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు నిద్రపోతాడు. అదొక విచిత్ర నిద్ర. అప్పుడు నిద్రపోయిన ఆయన మళ్ళీ కార్తీక శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. ఈ నాలుగు మాసాలని చాతుర్మాస్యం అంటారు. ఈ నాలుగు మాసాల్లో క్షీరసాగరంలో నిద్రపోతూ దివ్యశక్తితో మళ్ళీ ప్రపంచమంతా తిరిగి రక్షిస్తాడు. అక్కడేమో నిద్ర నటిస్తాడు, మళ్ళీ ప్రపంచమంతా తన శక్తితో సంచరించి రక్షిస్తాడు. ఆయనకి నిద్ర ఏమిటి? నిద్ర నటిస్తాడు. నిరంతర నిర్నిద్రుడు అంటే ఎప్పుడూ నిద్రపోనివాడు, నిద్రపోయినట్టుగా ఉంటాడు ఆయన. మనమైతే కూర్చుంటే నిద్రపోతాం, నిలబడితే నిద్రపోతాం, కుర్చీలో కూర్చుని మధ్య మధ్యలో గొర్ర గొర్ర అంటమే. ఇది మానవ లక్షణం. ఆయన మహానుభావుడు, నిద్ర లేనివాడు, అయినా నిద్రపోతాడు. అలా ఏకాదశి వరకు అంటే ఈ కార్తీక మాసంలో ఈ 11వ రోజు వరకు నిద్రపోయి 12వ రోజున కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఆ నిద్రపోయే ఏకాదశిని శయన ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఈ నిద్ర లేచిన ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. ఉత్థానం అంటే లేచుట. విష్ణువు నిద్ర నుండి లేచిన ద్వాదశి కనుక ఉత్థాన ద్వాదశి అన్నారు. పూర్వకాలం ఈ 4 నెలల్లో మహానుభావులైనటువంటి ఋషులు సన్యాసులు ప్రయాణాలు చేయకుండా ఒకే ఊళ్ళో ఉంటూ పరమ పవిత్రమైన యజ్ఞాలు మొదలైన కార్యక్రమాలు చేసి పురాణములు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. కాలం అంత పవిత్రంగా గడిపేవారు అన్నమాట. అందుకే కాలం వాళ్ళకి నిక్షేపం, మనకేమో ఉత్తిక్షేపం. అలాంటి రోజున ప్రొద్దుటే లేవాలి. గంగా మొదలైన ఏదో ఒక నదీ తీరంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అక్కడ కడతారు. ఏమీ లేకపోతే ఇంట్లో కూర్చునైనా సరే తలారా స్నానం చేయండి. అది కూడా సూర్యోదయానికి ముందు సంకల్పం చెప్పుకుని స్నానం చేయండి. ఇళ్లల్లో స్నానం చేసేవాళ్ళు గంగా స్నాన ఫలితం పొందడానికి ఓ శ్లోకం ఇంచుమించుగా ఈ కార్తీక పురాణంలో మీకు ప్రతిభాగంలో చెబుతూనే ఉన్నాను. గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధింకురు అనే శ్లోకం చదువుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి బక్కెట్టు నీళ్లలో మీరు స్నానం చేసినా, ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకు స్నానం చేసినా, ఎలా స్నానం చేసినా అది నదీ నద స్నాన ఫలితం ఇస్తుంది. లేదా అవేమక్కర్లా, గంగా 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 అనుకోండి. అలా గంగా 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 అనుకుని ఇంట్లో ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేస్తే గంగాస్నాన ఫలం పొందుతాం. అనంతరం శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేయాలి. ఈ ఏకాదశి శివకేశవ ప్రీతి, అందున విష్ణువునికి మరింత ప్రీతి. ఈరోజు ఓపికన్నవాడు ఉపవాసం చేయండి. రకరకాల పుష్పాలతో మారేడు దళాలతో అష్టోత్తర శతనామంతో విష్ణు పూజ చేయండి. భస్మంతో పరిశుద్ధ జలంతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసుకోండి. అభిషేకం అయ్యాక మళ్ళీ యథాశక్తిగా పువ్వులతో పూజ చేయండి. ఈరోజు అవిసె పువ్వులతో, అవిసె చాలా గొప్పది, అవిసె గింజలు చూసే ఉంటారు మీరు అప్పుడప్పుడు ఈ మధ్యన చాలామంది వేయించుకుంటుంటారు, చాలా బాగుంటాయి. అవిసె పువ్వులు, అవిసె ఆకులు, అవిసె గింజలు ఆరోగ్యానికి కూడా మనకు వస్తాయి. దొరికాయా అవిసె పువ్వులు సంపాదించండి. ఆ పువ్వులతోటి ఇవాళ శివుడికి లేక విష్ణువుకి ఇద్దరికీ అర్చన చెయ్యండి. దానివల్ల చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం పొందుతారట. చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటనమాట? శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు రోజు ఒక్కొక్క ముద్ద అన్నం తిత్తే దానికి చాంద్రాయణ వ్రతం అని పేరు. చంద్రుని యొక్క అయనము నడకని బట్టి వ్రతం చేయుట. ఉదాహరణకి కార్తీక మాసం వచ్చింది, సరిగ్గా శుక్లపక్షం పాడ్యమి, పాడ్యమి నాడు భగవంతుడిని పూజించి ఆ రోజు ఒక్క అన్నం ముద్దే తింటారన్నమాట. మర్నాడు విదయనాడు రెండు ముద్దలు, తదియనాడు మూడు, చవితి నాడు నాలుగు, పంచమి నాడు ఐదు, షష్ఠి నాడు ఆరు, సప్తమి నాడు ఏడు, అష్టమి నాడు ఎనిమిది, నవమి నాడు తొమ్మిది, దశమి నాడు పది, ఏకాదశి నాడు పదకొండు, ద్వాదశి నాడు పన్నెండు, త్రయోదశి నాడు పదమూడు, చతుర్దశి నాడు పద్నాలుగు, పూర్ణిమ నాడు పదిహేను ముద్దలు తినాలి. పూర్ణిమ తర్వాత నుంచి ఇంక మళ్ళీ అమావాస్య రోజులు ఏం చేయాలి, పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమి నాడు ఒక ముద్ద తగ్గించి పద్నాలుగు, ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కటి తగ్గించాలి. అమావాస్య నాడు అసలు ఏమీ తినకూడదన్నమాట. ఇలా రోజు రోజుకి ముద్ద పెంచుకుంటూ పదిహేను రోజులు, పూర్ణిమ వరకు పదిహేను ముద్దలు తినడం, అక్కడి నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ చివరి రోజు ఏమీ తినకుండా ఉండడం, ఇలా రోజు ఆహారం తింటూ భగవంతుడిని పూజించే విధానమునకు చాంద్రాయణ వ్రతం అనాలి. ఇదేదో బాగుందండి, పాడ్యమి నాడు ఒక్క ముద్దే తినమన్నారు అని ఏకంగా ఇంత అన్నం ముద్ద చేసుకుని తినకూడదు. మళ్ళీ కేజింపో బియ్యంతో అన్నం వండుకుని ఒక్క ముద్ద తినమన్నారు కదా అని ఎంత ముద్ద తయారు చేసుకుని అన్నం ఎందులో ఏదో కలుపుకు తినడానికి కుదరదు. ఎంత అన్నం ముద్ద తినాలి, ఒక్క ముద్ద తినమన్నారంటే ఒక్క ముద్ద ఎంత, నెమలి కంటి గుడ్డ ఎంత ఉంటుందో అంత, అంటే ఇంత చిన్ని ముద్ద తినాలి. అలా ఒక్క ముద్ద మాత్రమే తినాలి. అటువంటి ముద్ద రెండో ముద్ద మర్నాడు రెండు ముద్దలు, ఆ తర్వాత మూడు, అంత చిన్న చిన్న ముద్దలు, పదిహేను ముద్దలు కలిస్తే ఎంతే ఉంటుంది. అంత అన్నం తీరి ఉపవాసం చేయడం ఎంత కష్టం, అలా యావజ్జీవితం చేసే ఋషులు ఉన్నారు. కానీ అంత వ్రతం చేయలేకపోయినా ఏకాదశి నాడు విష్ణువుని కార్తీక స్నానానంతరం పూజ చేస్తే లేక శివుణ్ణి పూజిస్తే అటువంటి చాంద్రాయణ వ్రత ఫలితం పొందుతాం. అవిసె పువ్వులతో పూజిస్తేనే చెప్పేది, అవిసె పువ్వులతో ఇలా పూజ చేస్తే చాంద్రాయణ వ్రత ఫలితం పొందుతాం. కాబట్టి అలా చెయ్యాలి. దీపదానము ఇవన్నీ చాలా మంచిది. ఏకాదశి నాడు చేసే దానం అఖండ ఫలితం. ఏకాదశి ద్వాదశి యొక్క దాన ఫలితం ఇంతెంత చెప్పడానికి వీలేదు కనుక ఇవి చేసుకోండి, తరించండి. ఈరోజు వినవలసిన కథ ఒక అద్భుత కథ, దీనికి పురాణ మహిమ అని పేరు. ఏకాదశి నాడు పురాణములు వినాలి, పురాణములు వినడం వల్ల వచ్చే లాభాన్ని తెలియజేసే కథ ఏకాదశి నాడు వినాలన్నమాట. పూర్వం కళింగ దేశంలో మంధరుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. కళింగ దేశం అంటే ఇప్పుడు మనం ఒరిస్సా అంటున్నామే అదంతా కళింగ దేశం ఒకప్పుడు, అంటే ఆయన ఒరియేవాడు అన్నమాట. అక్కడ ఉండేవాడు ఒక ఆయన. ఏం కర్మయోగము, ప్రపంచంలో ఉన్న వ్యసనాలన్నీ వాడికి అంటుకున్నాయి. చెప్పానుగా పూర్వజన్మ దుష్కృతం ఈ వ్యసనాల రూపంలో పట్టుకుంటుంది. వాళ్ళు చాలామంది ఇళ్లలో వంటలు చేసేవాడు. ఆ వంట చేసిన తర్వాత రాత్రి అవగానే శుభ్రంగా ఓ బుడ్డి తగేసి మాంసం తినేవాడు. మాంసం తింటే వంట చేయించుకోరు కదా, అందుకని రహస్యంగా తినేవాడు. వాడి తాగుడు, వాడి మాంసం వాడికి అంతకంతకి వ్యసనంగా ఎక్కువైపోయి నీచ సాంగత్యం చేసేవాడు. సాధారణంగా పూర్వకాలంలో వంటలు చేయించుకునేవాడు స్నానం చేయకుండా వంట చేస్తూ ఒప్పుకోరు, ఎందుకంటే వీడు వంట చేశాక ఈ వంటని దేవుడికి నివేదన చేయాలి. ఇప్పుడు నాగోటి వాడికి ఎవడన్నా మంచి వంట పెడితేనే కదా మేము ఫోన్ చేసేది. వంట చేసి ఆయన స్నానం చేయకుండా తెగ తాగి సిగరెట్ కాల్చి ఆ వంట నాకు నివేదనకి ఇస్తే ఆ నివేదన ఎంత పాపం అవుతుందో చెప్పండి. అలాంటివి నేను నైవేద్యం పెట్టచ్చా, నేను తినచ్చా? కాబట్టి స్నానం చేసి పవిత్రంగానే వంట చేస్తారు వంటవాడు. రహస్యంగా వాళ్ళు పాపాలు చేసి మాకు అంటగడితే మాకు మాత్రం ఏం తెలుస్తుంది? ఈ దుర్మార్గుడు అలాగే స్నానం చేయకపోయినా చేసినట్టు వాడు ఇంత విభూతి రాసేసుకునేవాట, తెగ తాగేసేవాడు, ఆ మైకంలో వంట చేసేవాడు. అప్పుడప్పుడు వాడు మాంసం తింటూ ఈ దేవుడికి బ్రాహ్మణులకి వండే వంటలో కూడా ఇంత మాంసం కలిపేసేవాట. పాపం వీళ్ళకి తెలియక ఇదేదో బాగుందని అనుకునేవారట. చారు బాగుంది అనుకున్నారు తప్ప అందులో రొయ్యి పెట్టి కలిపాడు, దూరపోయకడం తెలియదు. అలాంటి పాపాత్ములు ఉంటారు ఈ మధ్యన. అలాగే వాటర్ బాటిల్స్ కూడా అమ్మేస్తారట దొంగ వేదంలో కొంతమంది పాపాత్ములు. అవి చాలా తప్పు. సరే, వీడు ఇలా ఎన్నో చేశాడు. వీడి అదృష్టం ఏంటంటే ఇంత దుర్మార్గుడి భార్య పరమపతివ్రత సాధ్యమణి ఉత్తమురాలు, నీచులకి బంగారం లాంటి భార్యలు దొరుకుతారేమిటో తెలియదు. కానీ ఆవిడ భర్తకి నమస్కరించి, ఏమండి ఈ దొంగతనాలు ఎందుకండి, ఈ తాగుడు ఎందుకు, మాంసం తినడం ఏమిటి, పవిత్ర మాంసంలో పుట్టి వంటలు చేసి 10 మందికి పెట్టి మనం బతికిస్తున్నాం, మనం ఎంతో మంచివాడం, ఇతరులకు అన్నం వండి పెట్టే యోగం వచ్చింది, కానీ అన్నం స్నానం చేయకుండా ఉండడం, అందులో కలపకూడనివి కలపడం వల్ల మీకు ఎంతో పాపం వస్తుందంటే దిక్కుమాలిందా అని నాకు సలహా ఇస్తావుటే అని లాగొట్టించుకునేవాడు. చివరికి పతివ్రత కనుక ఓర్చుకుంది. ఓ రోజున వాడు ఈ పెళ్ళం సలహా ఇస్తుంది అనుకుని దాన్ని వదిలేసిపోయాడు. దీని దగ్గరుంటే సుఖం లేదు, నాతో పాటు తాగి తందనాలు ఆడేదాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుని వదిలేసిపోయాడు. ఇదొక కర్మ. చివరికి ఆవిడేం చేసింది, భర్త వదిలిపోతే ఇంకో వస్తాడు వస్తాడు అనుకుని వాడు రాకపోవటం వల్ల అంత గొప్ప ఇల్లాలు కూడా పాచి పని చేసుకుని ఇతరుల ఇళ్లలో వంట చేసుకుంటూ నా భర్త తిరిగి వస్తే బాగుండు అనుకుంటూ శివార్చన చేసుకుంటూ కొంతకాలం గడిపింది ఆవిడ. ఈ దుర్మార్గుడు భార్యను వదిలి ఓ అడవిలోకి పోయాడు. ఆ అడవి మార్గం దాటితే వంగదేశం వస్తుంది. వంగదేశం అంటే బెంగాల్ అనమాట. బెంగాల్ పదం, అక్కడికి వెళితే బెంగ ఉండదు, అక్కడికి వెళ్ళి ఇంకో దారి పెళ్లి చేసుకుందాం సుఖంగా ఉందాం అనుకుని పోయాడు. దారిలో వాడికి తినడానికి తిండి దొరకలేదు. ఎక్కడ దొరుకుతుందో తిండిని చూస్తే దారిలో ఓ బ్రాహ్మణుడు అడవిలో వెడుతూ ఉండడం కనపడ్డాడు. ఓ బ్రాహ్మణోత్తముడు వంగదేశానికి వెడుతూ వెడుతూ కనపడ్డాడు. అతని దగ్గర మంచి పూరీలు, తీపితో తయారు చేసిన ఫేణీలు మొదలైన ఉన్నాయి. అతని దగ్గర బంగారం కూడా ఉంది. ఎవరో మహానుభావులు అతని యొక్క పాండిత్యం మెచ్చుకుని బంగారం ఇచ్చారట. ఆ బంగారము ఈ పిండి వంటలో మూట కట్టుకుని తీసుకువెడుతూ ఆ చెట్టు కింద కూర్చుని ఆ పోసిన బట్టి తిండి తిని కాసేపు విశ్రమించి నడిచి పెడదామని అక్కడ కూర్చున్నాడు. వీడిది దూరం నుంచి చూశాడు. వీడి దగ్గర ఒక మూటలో పిండి వంటలు ఉన్నాయి, వాడు తినడానికి సిద్ధపడ్డాడు. ఆ రెండో మూట కూడా ఆయన ఇప్పుతున్నప్పుడు లోపల జిగేలు ముట్టు నగలు కనబడ్డాయికండు. ఐసిన మధ్య బలే దొరికాడు అనుకుని పక్క నుంచి వచ్చి దుడ్డుకర్రతో ఆ మహాపండితుడి నెత్తి మీద ఒకటి కొట్టాడు. వాడు మీద ఢామ్మని కింద పడి కింద కిక్కురు మురకుండా తెచ్చిపెట్టాను. పరమ పండితుడిని బంగారం కోసం, తిండి కోసం ఈ దుర్మార్గుడు చంపేశాడు ఈ మందరుడు. ఆయన చచ్చిపోగానే తిండి తినేసి ఈ నగలు మూట కట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. వీడు కొంత దూరం వెళ్ళగానే వీడి చంకనున్న మూటలో ఏదో ఉందనుకుని ఒక బోయివాడు వచ్చాడు. కత్తిలా తీసి వీడి దగ్గర దుడ్డు కర్ర ఉంటే వాడి దగ్గర పెద్ద కత్తి ఉంది, పైగా వీడికంటే బోయివాడు చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు ఏరా మూటలో ఏముందన్నట్ట. అబ్బాయి ఏమీ లేదండి, ఏదో పాడైపోయిన బట్టలండి అన్నట్ట. ఇప్పు మూట పాడైపోయిన బట్టలు ఉంటే వదిలేస్తాను, లేకపోతే మోడు పగలు కొడతానన్నట్ట. ఎవడవరా నువ్వు, నా మూట ఎప్పుమంటావా అని కర్రెత్తగానే వాడు వెంటనే కత్తితో ముందు పట్మన్ మెడ నరికేశాడు. ఆ మూట ఇచ్చేస్తే వదిలిపోయేది. మూట కోసం యుద్ధం చేశాడు, మాట తూలాడు, దాంతో వాడు కత్తితో నరికి పారేశాడు. మందరుడి మెడ తెగింది, కింద పడి కొట్టుకుంటూ ఉంటే మూట తీసి చూస్తే దానంటే బంగారం. అమ్మ బాబాయ్ ఇంత బంగారం పెట్టుకుని దిక్కుమాలాడు, పాత కొట్లు మూట అంటాడా, పాత కొట్లు ఎలా ఉంటాయా. అమ్మాయ ఫోన్లో వీడు పోయాడు, బంగారం వచ్చింది అనుకుని వీడ కత్తిని వరలో పెట్టి మూట పుచ్చుకుని ముందుకెళ్ళాట. ఆ మూటను తొడగానే వాడికి మతిపోయింది. ఆ వరలో ఉన్న కత్తి జారి కింద పడిపోయింది, మధ్యలో చూసుకోలేదు వాడు. ఎంతలో గాండ్రు అంటూ పులి మీదకు దూకింది. కత్తి కోసం చూస్తే వరలో కత్తి లేదు. కత్తి ఉన్నంత మాత్రం చేత వాడు రక్షింపబడతాడో తెలియదు, కానీ అసలు యుద్ధం చేసే అవకాశం లేకుండా కత్తి లేదు. దాంతో మీదబడి పులి వాడి మెడ కొరికి చంపేసింది. వాడి బంగారం కూడా నేలపాలయ్యింది. ఇక్కడికి మందరుడు తెచ్చాడు, వాడి చేతిలో ఓ పండితుడు పోయాడు. ఆ తర్వాత కిరాతకుడు తెచ్చాడు, కిరాతకుడు వ్యాఘ్రం చేతిలో తెచ్చాడు. ఈలోపు ఏం జరిగింది, ఈ పులి మూట పుచ్చుకుని పైకి లేచేలోపు ఆ పైన ఎవడో ఒక ఈటి పెట్టాట, ఎప్పుడు గుచ్చుకుందో చెట్టుకి, ఆ ఈటి కిందకు వచ్చి దాని మీద పడింది, పులి చచ్చింది. ఇప్పుడు చచ్చిన వాడు నలుగురు, అందులో పండితుడు మహానుభావుడు కనుక చావు దెబ్బతిన్నా ఆయన వెళ్ళిపోయాడండి, స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది మందరుడు, తర్వాత వాడిని చంపిన కిరాతకుడు, పులి. అది ఎలాగో పాపిష్టిది, ఎన్నో పాపాలు చేసి పులి అయ్యింది. కిరాతకుడిని చంపింది, అనుకోకుండా చెట్టు మీద ఉన్న ఈటి దాని మీద కూడా వచ్చింది అనమాట. బహుశా ఎవడో వేటాడేటప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి ఏ పెట్ట మీదకో విసిరి ఉంటాడు, కొంగ మీదకో లేకపోతే ఇంకో దాని మీదకో, ఆ కొంగకి తగలకుండా చెట్టుకు తగిలినట్టుంది. అది ఈ పులి దూకడంలో జారిబడి తిరగబడి దాని మీద పడి డొక్కలో పడి తెచ్చిందిట. ఇదే పోయే కాలం అంటారు. కర్మ కాకపోతే పైన ఉన్న ఈటి మీద పడటం ఏమిటి, ఆ ఈటి దెబ్బకి పులి చావడం ఏమిటి, చాలా విచిత్రంగా ఉంటాయండి. మీకు ఒక రహస్యం చెబుతాను. నేను చెన్నైలో జరిగింది ఒకప్పుడు, నేను 1987 అనుకుంటాను చెన్నై వెళ్ళవలసి వచ్చింది. చాలా చిన్న వయసు అప్పటికి, నాకు చదువుకుంటున్న రోజులు, కానీ అప్పటికే హిందీ పండిట్ ట్రైనింగ్ 16 ఏళ్ళకి అయిపోవచ్చు కనుక పండిట్ ట్రైనింగ్ అయిపోయాను నేను. 87 అంటే నాకు 21 అప్పుడు. సర్టిఫికెట్ కోసం వెళ్ళాను నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభ త్యాగరాయ నగర్లో ఒకటి టీ నగర్లో. ఆ టీ నగర్ ఎడుతుండగా హఠాత్తుగా సెంటర్లో ఒకడు చిన్న బైక్ మీద ఎడుతున్నాడు, పైన ఒక గద్ద పావును తన్నుకుపోయింది. ఆ పాము హఠాత్తుగా గద్ద కాళ్ళల్లోంచి దారిపోయి వీడి మెళ్ళో పడిందండి, ఈ బైక్ మీద పెడుతున్నాడు మెళ్ళో, బుస్సును కట్టేసింది. ఆ పైన గద్ద దీన్ని చీల్చేస్తూ ఉంటే తట్టుకోలేక బాధపడి గిలగిలాడుతున్న పాము నల్లతాచుకో మెళ్ళో పడింది, పడి పడ్డంతో వాడిని కాటేసింది, వాడు డామర్ కింద పడి చచ్చిపోయాడు. ఎంతలో గద్ద వచ్చి మళ్ళీ పాము తన్నుకుపోయి తినేసింది. ఆ గద్ద చేతిలో పాము చచ్చింది ఎలాగో, ఆ చచ్చేలోపు పైనుంచి పడి వీడిని చంపింది చూసారా, అదనమాట మృత్యువు రావడం అంటే. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కేవలం వీడి చావు కోసం వచ్చిందే పాము. ఆ పాము చేతిలో ఒక పూట వాడికి చావు ఉంది. అలాగా ఆకాశంలోంచి పాము మెళ్ళో పడి చావడం ఏంటి మరి, ఈ ఈటి అలాగే పైనుంచి చెట్టు మేచి పడి పులి చచ్చింది. మూడు పాపపు జీవులే కాబట్టి ముగ్గురు ఘోర నరకానికి పోయి భయంకర శిక్షణ అనుభవించారట, చాలా కాలం శిక్షణ అనుభవించారు. మంధనుడు నరకంలో యమకింకర్ల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, కిరాతకుడు ఇంకా దెబ్బలు తిన్నాడు, ఆ పులి అది అక్కడ చావు దెబ్బలు తింటుంది. ఈలోపు ఈ మంధనుడి భార్య, వాడు వదిలేసిపోయాడని చెప్పాం కదా పాపం పరమపతివ్రతని, ఆవిడ ఇతరుల ఇళ్లలో వంట చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ అతి కష్టం మీద ఎంతో కొంత సంపాదించుకుని పరమ పవిత్రంగా కాలం గడిపింది. ఆవిడ ప్రతిదినము శుచిగా స్నానం చేసేది, ఇంత బొట్టు పెట్టుకునేది, భర్త అవయోడు ఆవిడ తెలియదు కదా, అందుకని శుభ్రంగా బొట్టు పెట్టుకుని భగవంతుడు అర్చించేది. ఎప్పటికైనా నా భర్త రాకపోతాడా, నా జీవితం బాగుపడకపోతుందా అనుకుంటూ ఉండేది ఆవిడ. నిత్యం హరిస్మరణ చేసేదనమాట. హరినామస్మరణం కంటే ఈ ప్రపంచంలో మానవుల్ని రక్షించేది మరొకటి లేదు, దుఃఖకాలంలో హరినామస్మరణమే రక్షిస్తుంది అనమాట. ఎంత బాగా చెప్పారండి, చెంచులక్ష్మి సినిమాలో అద్భుతంగా రాశాడు మహానుభావుడు, రాసినవాడు ఆరుద్రే, ఆయన నాస్తికుడుగానే నారాయణ స్మరణ బాగా చేశాడు. నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువా కనుదోయి నిలచి ఆడేను కలసి కనుదోయి నిలచి ఆడేను కలసి శ్రీహరికి సరి దైవమిక లేదు మన తల్లిదండ్రి గురు బంధు దైవము అతడే శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం ఈ నర జన్మము కనినా ఫలం నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ అని ఒకే ఒక్కసారి నూరారా పిలిస్తే, భక్తితో పిలిస్తే ఆ స్వామి మన ఎదురుగుండా వచ్చి కళ్ళ ముందు నిలబడి మనతో ఆడతాడు పాడతాడు, మన కష్టాలు తీరుస్తాడు. తల్లి తండ్రి దైవం బంధువు ఆ నారాయణుడే. అందుకని నారాయణ హరినారాయణ అనుకుంటూ ఆవిడ కాలక్షేపం చేస్తుందిట. ఇలా ఉండగా ఆవిడ అదృష్టం బాగున్నది, కాలం బాగున్నప్పుడు భగవంతుడు ఎవరో ఒకరిని పంపుతాడు. ఆ ఊళ్ళోకి ఒక సద్గురు వచ్చాడు, ఒక ఋషీశ్వరుడు, ఎంతోమందికి మంత్రోపదేశం చేసిన మహానుభావుడు, లక్షల మందికి తన ఉపదేశములతో సద్గతులు కలిగించాడు. ఆయన దగ్గర మంత్రానుష్ఠానం చేసి జపం చేసిన వాళ్ళందరూ సద్గతులు పొందారు. ఆయన అనుకోకుండా వచ్చాట. వెంటనే ఈవిడ అందరితో పాటు ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎందుకు ఈ అమ్మాయి మీద గౌరవం కలిగి అందరూ వెళ్ళాక రామ్మ ఏకాంతంగా మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారని కానీ ఆయన కాళ్ళకి నమస్కరించి నా భర్త ఏమైపోయాడో తెలియదండి అన్నది. అంటే ఏం జరిగిందన్నాడు ఆయన, మా ఆయన వంట చేసేవాడు, వ్యసనాలు పారైపోతే నేను మందలించాను, నేను ఎప్పుడూ పతివ్రత ధర్మాన్ని విస్మరించలేదు, అయినా ఆయన నా మీద అలిగి వెళ్ళిపోయాడు, బతుకున్నాడో ఏమయ్యాడో తెలియదు, నాకు మాత్రం ఇక పునర్జన్మ మీద ఆశ లేదు, ముక్తి పొందాలనుకుంటున్నాను, భుక్తికి లోటు లేదు, ఏదో కష్టపడి పనిచేస్తున్నాను, నాకు మోక్షం వచ్చే మార్గం చెప్పండిగా. ఆయన జాలిపడ్డాడు, అమ్మా నీ అదృష్టవశాత్తు కార్తీక మాసం వస్తుంది, ఇప్పుడు నేను ఈ కార్తీక మాసం అంతా ఈ ఊళ్ళోనే ఉందామనుకుంటున్నాను, ఇక్కడ శివాలయం ఉన్నది, ఆ శివాలయంలో ఉండడానికి ఊళ్ళో వాళ్ళు నాకు అనుమతి ఇచ్చారు, నువ్వు ఈ కార్తీక మాసంలో నేను శివాలయంలో ఉన్నంతకాలం శివాలయాన్ని శుభ్రం చెయ్యి, ప్రతిదినము కార్తీక స్నానం చెయ్యి, ఇక్కడ దీపం పెట్టు. నేనేమో రాబోయేటటువంటి కార్తీక పూర్ణిమ నాడు ఈ శివాలయంలో పురాణం చెబుతాను. ఏకాదశి మొదలుకొని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ తిథుల్లో దీపం పెట్టడం ఇంకా పుణ్యం కనుక ఈ 5 రోజులు మాత్రం దీపారాధన నువ్వే చెయ్యి. నూనె నేను తెస్తాను, ప్రమిది నువ్వుతే, ఒత్తులు నా దగ్గర లేవు, అవి తెచ్చిపెట్టు, ఇక్కడ దీపం వెలిగిద్దాం, నేను పురాణం చెబుతాను, ఆ పురాణం విను. నువ్వు వినడమే కాదు, ఈ ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరినీ పురాణానికి రమ్మను. కార్తీక పురాణం జరుగుతుందంటే వచ్చేవాళ్ళు వస్తారు. ఎనౌన్స్ చేసినంత మాత్రం చేత 4:30 ఎంతమంది వస్తారు, 4 వస్తారు. ఎవడదృష్టం వాడిది, రాని వాళ్ళ కర్మ పక్కన పెట్టు, వచ్చిన వాళ్ళు వస్తారు, వింటారు, వాళ్ళు తరిస్తారు. ఈ పని చేయమనగానే అలాగే అన్నది. వెంటనే ఆవిడ ఆ దేవాలయం మొత్తం అంతా శుభ్రం చేసింది. కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి రోజు ఆ శివాలయాన్ని శుభ్రం చేసేది. ఆలయానికి ముందు తుడిచి కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేది. ఆయనేమో నూనె తెచ్చేవాడు. ఆయన చెప్పాడుగా నేను చమురు తెస్తానన్నాడుగా. ఆవిడ ప్రమిద తెమ్మన్నాడు, ఒత్తులు తెమ్మన్నాడు, ఆవిడ తెచ్చింది. రోజు అక్కడ శివాలయంలో ఆయన తెచ్చిన చమురు ఆ ప్రమిదలో పోసి ఈవిడ ఒత్తులు వేసి దీపం ఆవిడే వెలిగించేది. చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏమండో, మహానుభావుడు, ఒక ఋషీశ్వరుడు, సద్గురువు, ఎంతో మందికి మంత్ర ఉపదేశములు చేసిన మంత్ర ద్రష్ట, మంత్రవేత్త వచ్చాడు, పురాణం చెబుతాడు, రండి అని ఆహ్వానించింది. వాళ్ళందరూ వచ్చారు, అందరూ పురాణం విన్నారు. ప్రతి దినము మాత్రం వాడ శివాలయం శుభ్రం చేసేది, ముందు కళ్ళాపు తెలియదు, ముగ్గులు పెట్టేది, ఆయన చెప్పిన పురాణం వినేది. ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా సద్వినియోగం చేసింది. తదనంతరం ఆవిడకి తోచింది, ఆవిడ కష్టపడి సంపాదించిన ధనాన్ని దానం చేసుకుంది. ఆవిడ ముందే చెప్పింది, ఏమంటే నాకు ఆశ లేదు, నేను ఎలా అయినా బతుకుతాను, ఈ ఉన్న డబ్బుల మీద ఎవడో బతకాలి, ఎవడికో ఏదో ఇవ్వాలి, భవిష్యత్తులో పోగు చేసుకోవాలి, ఈ కోరికలు నాకు లేవు, నాకంటూ వారసులు లేవు, ఉన్నా నేను దాన్ని పట్టించుకోను, కాబట్టి నేను ఇంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బంతా మీకు దానం ఇచ్చేస్తున్నాను, కూర్చుకోండి, నేను ఇచ్చేసింది కూడా. ఆయన అప్పటికి వద్దవు, నీకు ఎంతో కొంత ఉంచుకోన్నా, నాకు వద్దంది, ఆవిడ ఇచ్చేసింది. ఎందుకంటే ఇంక ఈ జన్మలోనే ముక్తి పొందాలనే తీవ్ర వైరాగ్యంతో ఉంది ఆవిడ. అలా దానం చేసింది. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, నీకు తప్పక ముక్తి వస్తుంది, అది నాకు నమ్మకం ఉన్నది, నీ శ్రద్ధ, భక్తి, ఆసక్తి చాలా గొప్పవి, నేను ఎంతోమందిని చూశాను కానీ ఇంత భక్తిని ఎక్కడ చూడను, గురువు కోసం ఏదైనా త్యాగం చేసే శక్తి నీ దగ్గర ఉన్నది, నువ్వు తరిస్తావు అన్నాడు. ఆయన వెళ్ళిపోయినా ఆవిడ వయసు ఇంకా ఉంది కనుక చాలా కాలం బతికింది. బతికినంతకాలం ఆయన్నే గుర్తుకు తెచ్చుకుంది, ఆయన ఇచ్చిన మంత్రానుష్ఠానం చేసింది, ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా వ్రతాలు చేసేది, తక్కిన రోజుల్లో కూడా హాయిగా బతికింది. భగవంతుడి వరం ఉంటుంది కొంతమందికి, దానివల్ల ఆవిడకి మాత్రం బతికున్నంతకాలం అనారోగ్యం రాలేదు. 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా వంట చేయగలిగేది, పాచి పని చేయగలిగేది, నడవగలిగేది, బియ్యపు మూటలు మోసేది, మంచినీళ్ళ బిందులు మోసేది, అలా ఆరోగ్యంగా బతికింది. ఎవరికైనా శరీరం విడిచిపెట్టక తప్పదు, కాలం క్రమంగా దగ్గరకు వచ్చింది, మృత్యువు కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు మెరిసింది. ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ దానం చేయకపోయినా తప్పదు, కాలదానం చేయాలి, ధర్మం చెయ్యడు కానీ కాలధర్మం తప్పదు. అలాగే ఆవిడ కూడా కాలధర్మం చేసింది, మృత్యు వచ్చింది. వెంటనే వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన మహానుభావులు వైకుంఠం నుంచి విమానం పట్టుకొచ్చారు. ఆవిడ తెల్లబోయి, మహానుభావులారా, తమరెవరు, నా శరీరాన్ని నేను విడిచిపెట్టగానే నా ప్రాణం బయటకు తీసి అద్భుతమైన దివ్య శరీరంలో ప్రవేశపెట్టారు, ఈ దివ్య శరీరం పేరేమిటి, మీరెవరు, ఈ విమానం ఏమిటని అడగ్గా, అమ్మా నువ్విప్పుడు ప్రవేశించిన శరీరం విష్ణు శరీరం, వైకుంఠ శరీరం, వైకుంఠంలో ఉండే వాళ్ళకి ఇలాంటి శరీరం వస్తుంది, ఇది పరమసుందరమైనది, అద్భుతమైనది, ఈ శరీరంలో ప్రవేశించిన వాడికి మళ్ళీ భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు, నీకు ముక్తి వచ్చింది, మేము విష్ణుదూతలం, నా పేరు పుణ్యశీలుడు, ఇతడు సుశీలుడు అని ఒక ఆయన చెప్పి, ఇది వైకుంఠ విమానం, నీవు భూలోకంలో ఒకనొక గురువు దగ్గర మంత్రాన్ని పొందావు, ఆ గురువుని ఏమాత్రం తిరస్కరించలేదు, ఆయన చెప్పినట్టల్లా చేశావు, శివాలయం శుభ్రపరిచావు, దీపం వెలిగించావు, అందులో ఒత్తి వేసావు, ప్రమిదా తెచ్చావు, పురాణం విన్నావు, రోజు ఆలయం శుభ్రం చేసావు, ఆలయం ముందు కళ్ళాబుదల్లేవు, ముగ్గులు పెట్టావు, ఇక పురాణం వినడంలో నీకున్నంత భక్తి ఎవరికి లేదు, చాలామంది పురాణం వింటారు కానీ వాళ్ళందరికంటే నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావు, నువ్వు వినడం కాదు 10 మందిని పిలిపించి వాళ్ళందరినీ వినమని చెప్పావు, వినడమే కాక వినిపించడం ఇంకా మంచిది రెండో. ఇప్పుడు మనం వినడం కాదు, పక్క వాళ్ళు వినండి మా గురువు గారు చెప్పారు అని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వినిపిస్తే అది ఇంకా ఎక్కువ పుణ్యం అంట. తాను విన్నదానికంటే శ్రవణము కంటే ఇతరుల చేత శ్రవణం చేయించడం అధిక ఫలితం. వీటి వల్లే నీకు వైకుంఠం వచ్చింది అనగానే ఇదంతా గురువుల కటాక్షం అనుకుని ఆ మహానుభావుని ఒకసారి తలుచుకుని విమానం చుట్టూ ప్రదక్షిణ చేసి వైకుంఠ విమానం ఎక్కింది. విమానం పెడుతూ ఉంటే దారిలో ప్రయాణంలో అనేక లోకాలు కనపడతాయండి. అవి వైకుంఠానికంటే డైరెక్ట్గా ఏమి వెళ్ళిపోం, మధ్యలో స్టేషన్లు ఉంటాయి కదా. ముందు నరకలోకం కనపడింది వీడికి. ఆ నరకంలో బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తున్న పాపాత్ములు కనపడ్డారు. అందులో ఒక ముగ్గురిని చూసిందిట. ఆ ముగ్గురికి ఏదో యోగం ఉండడం వల్ల ఈవిడ వాళ్ళని చూసింది. ఏమండి ఈ ముగ్గురు ఎవరండి, వీళ్లతో ఏదో బంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. భూలోకంలో ఉన్నప్పుడు ఇందులో ఒక ఆయనతో ఏదో బంధం ఉన్నట్టు నాకు కొద్దిగా తెలుస్తున్నది. వీళ్ళు ఎవరని అడగ, అమ్మా ఇప్పుడంటే నువ్వు వైకుంఠ శరీరం పొందావు కానీ భూలోకంలో స్త్రీగా ఉన్నప్పుడు ఇందులో ఆ కుడివైపున కనపడుతున్న మూడోవాడు ఉన్నాడే, వాడు నీకు భర్త, వాడి పేరు మందరుడు. వంటలు చేసుకుంటూ వ్యసనపురుడైపోయాడు హఠాత్తుగా, నిన్ను వదిలేసిపోయాడు అనగానే అయ్యో నా భర్త వీడండి, ఎందుకు నరకానికి వచ్చాడంటే వీడు చేయని పాపం అంటే ఉందమ్మా, ప్రపంచంలో వీడు చేసిన పాపాలు లెక్క పెట్టేవాళ్ళు ఎవరు లేరు, అన్ని పాపాలు చేశాడు. ఆకాశంలో నక్షత్రాలైనా లెక్క పెట్టచ్చేమో కానీ వీడి పాపాలు లెక్కట్లేము. ఈ దుర్మార్గుడు అడవిలో విడుతూ విడుతూ ఒక పండితుడి మాడు పగలుబెట్టి చంపేసి ఆయన తిండి తినేసి ఆయన నగలు ఎత్తుకుపోయాడు. ఒక బ్రాహ్మణుడిని సంహరించిన పాపం వల్ల, అంతఃపురం చేసిన పాపాల వల్ల ఇప్పటికీ ఏళ్ల తరబడి ఈయన నరకంలో శిక్షణ అనుభవిస్తున్నాడు. వాడికి ఇప్పట్లో ఈ శిక్షణ చెబుతుండదు, ఇంకా 84 లక్షల సంవత్సరాలు ఈ శిక్షణ అనుభవించాలి వాడు అనగా, రెండో వాడు ఎవడండి అంది. వాడి సంఖ్య చెబుతాను, వాడు ఒక బోయేవాడు, వేటాడి ఎన్నో జీవులు చంపాడు. నీ భర్తగా ఉన్న మందరుడు బ్రాహ్మణ్ణి చంపి వెళ్ళిపోతూ ఉంటే అతని దగ్గర ఉన్న బంగారాన్ని వాణ్ణి చంపి వీడు ఎత్తుకుపోయాడు. నీ మొగుడు ఒక ఆయన చంపాడు, వాణ్ణి వీడు చంపాడు అనగా వాడి పక్కవాడు ఎవడండి అంది. వాడి సంగతి ఏం చెప్పం, వాడు పులి, అంతపూర్వం ఒక దరిద్రుడు, పులి జన్మెత్తాడు. నీ భర్తని చంపి కిరాతకుడు బంగారం పట్టుకుపోతుంటే వాణ్ణి చంపిన పులి అన్నమాట ఇది. ఈ పులిగాడు కూడా ఇక్కడ చావు దెబ్బలు తింటున్నాడు. ఈ విధంగా ముగ్గురు నరకం అనుభవిస్తున్నారు. దాదాపు ముగ్గురికి 84 లక్షల సంవత్సరాలు పైబడి శిక్షలు ఉన్నాయి అనగానే ఆవిడికి జాలి కలిగింది. నేను ముక్తి పొందుతున్నా, నాకు ఇతఃపూర్వ జన్మలో అతని భర్త, ఏ వంకతో అయితేనే ఆ భర్తను చంపినవాడు పక్కన ఉన్నాడు, వాడిని చూస్తే జాలేస్తుంది, పులిని చూస్తే జాలేస్తుంది. ఆ ముగ్గురికి ముక్తి ఇవ్వడానికి ఏమైనా మార్గం ఉన్నదా? వైకుంఠానికి రాలేకపోయినా కనీసం నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వాడు వెళ్ళగలరా అని అడిగితే అప్పుడు విష్ణుదూతలు అన్నారు, దీనికి ఒకటే ఒక మార్గం, నీ దగ్గర చాలా పుణ్యాలు ఉన్నాయి, అందులో కార్తీక మాసంలో ఒత్తులు తయారు చేసి దీపారాధనలో ప్రమిదిలో వేసావు, ఒత్తులు వేసిన ఫలితం నీ భర్తకి ధారపోయి, ప్రమిది తెచ్చిన ఫలితం ఒకటికి ధారపోయి, పురాణం విన్న ఫలితం ఇంకొకటికి ధారపోయి, ఈ మూడు ఫలితాల వల్ల వాళ్ళు నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి పెడతారని కానీ అంతకంటే అదృష్టం ఏమున్నది అనగా వాళ్ళు మళ్ళీ ఆలోచించుకో, నీ పుణ్యం ధారపోస్తే నీ పుణ్యం తగ్గిపోతుంది, దానివల్ల మళ్ళీ నువ్వు వైకుంఠం నుంచి భూలోకానికి రావాల్సి వస్తుంది అన్నారట. ఏం పర్వాలేదు, ఇతరులను ఉద్ధరించడం కోసం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినా నాకేం పర్వాలేదు అని ఆవిడ వెంటనే, ఇదిగో ప్రమిద తెచ్చిన ఫలితం ఒకరికి, ఒత్తులు వేసిన ఫలితం ఒకరికి, కార్తీక మాసంలో పురాణం విన్న ఫలితం మరొకరికి ధారపోస్తున్నారని మనస్ఫూర్తిగా అందో లేదు ఆ ముగ్గురు నరకం నుంచి ముక్తి పొంది దివ్యభిమానాలకి స్వర్గానికి వెళ్ళిపోయారు. ముగ్గురికి స్వర్గం వచ్చింది. అప్పుడు ఆవిడ, ఇప్పుడు వాళ్ళకి నా పుణ్యం ఇచ్చాను కదా, ఇక నా పుణ్యం ఎంత ఉంటుంది, వైకుంఠంలో ఎంతకాలం ఉండాలో చెబితే ఆ కాలం అంతా అక్కడ సద్వినియోగం చేసుకుంటానగానే వాడు పక్కపక్కనవి వెర్రిదానా నీకు తెలియదేమో, ఈ నరకలోకంలో ఉన్న వాళ్ళ మీద నీకు జాలి కలిగింది, ఇన్న అరకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడి, నరకలోకంలో ఉన్న వాళ్ళ మీద నీకు ఘృణామతి కలిగింది అంటే జాలి కలిగింది, ఆ జాలి వల్ల పుణ్యం ధారపోసావు, పుణ్యం ధారపోయటం వల్ల నీ పుణ్యం 100 రెట్లు పెరిగింది, ఇక నీకు తిరుగులేదన్నారు వాళ్ళు. ఇంకే పరీక్షించడానికి నీ పుణ్యం పోతుందన్నారు కానీ పుణ్యం ధారపోస్తే పెరుగుతుంది, ఇతరులకు మనం ఏదైనా ధారపోస్తే అది పెరుగుతుంది, 100 రెట్లు పుణ్యం వచ్చింది అనగానే ఆవిడ ఇదంతా విష్ణు కృప అనుకున్నది, వైకుంఠానికి శాశ్వతంగా అక్కడ ఉండిపోయింది. ఈ కథని కార్తీక మాసంలో పదకొండవ రోజు వినాలి. సాయంకాలం వేళ మళ్ళీ సాయం సంధ్యా సమయం అయ్యాక స్నానం చేసుకుని యథాశక్తిగా నామం ధరించి గుళ్ళోకి వెళ్ళండి, ప్రదక్షిణలు చేయండి, స్వయం పాకం దానం చేయండి. ఈరోజు స్వయం పాకంలో తప్పనిసరిగా పెసరపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు ఉండేలా చూడండి. తోటకూర మొదలైన కూరగాయలు కూడా పెట్టండి. పెరుగు, అది కూడా కమ్మనైన తోడు పెట్టిన పెరుగు దానం చేయటం చాలా పుణ్యం. ఇవన్నీ దానం చేస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదు, లేదా ఉత్తమ గతులు కలుగుతాయి. దానం వల్ల చాలా లాభాలున్నాయి. ఈ రోజున ముత్తైదువులకి మంచి చీర కూడా దానం చేస్తే అది ఇంకా మంచిదన్నమాట. ఏది ఏమైనా కార్తీక మాసాన్ని ఇలా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ 12వ దివస కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.